Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం జులై 30, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్. ప్రతి సోమవారం రకరకాల వ్యాధులు, వాటిని ఎట్లా మనము నివారించుకోవాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పర్టికులర్లీ గత 3 వారాలుగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన రోగ నిరోధక శక్తి మనమేదే అటాక్ చేస్తే వచ్చేటువంటి రకరకాల జబ్బుల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా గత వారం మనము సోరియాసిస్ అనే వ్యాధి గురించి మనం తెలుసుకున్నాము. ఈ వారం మరొక ముఖ్యమైన వ్యాధి యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం. యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి వెన్నెముక, మన వెన్నెముకకి వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే. అంటే మన ఇమ్యూన్ కణాలు, మన రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి కణాలు మన వెన్నెముక మీద అటాక్ చేస్తే, మన బ్యాక్ బోన్ ఏదైతే అంటామో ఆ బ్యాక్ బోన్ మీద అటాక్ చేస్తే ఆ బ్యాక్ బోన్ మొత్తం కూడా ఫ్లెక్సిబిలిటీని కోల్పోయి ఒక వెదురు బొంగులాగా అయిపోయి మొత్తం కలిసిపోయి మనకి మూమెంట్ అనేది పూర్తిగా ఆగిపోయి విపరీతమైన వెన్ను నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి ఇటువంటివన్నీ వచ్చి తర్వాత పూర్తిగా పడుకోవడము, కూర్చోవడం కూడా చాలా కష్టమై చాలా స్టెరాయిడ్స్ వాడినా కూడా తగ్గనటువంటి కష్టమైన, కష్టతరమైన జబ్బు యాంకులైజింగ్ స్పాండిలైటిస్. దీన్ని అసలు ఇది ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనేది మన వెన్నెముకకు వచ్చే జబ్బు అని అనుకున్నాం. వెన్నెముక బ్యాక్ బోన్ అని అంటాం కదా, ఈ బ్యాక్ బోన్ అనేది ఒక సింగిల్ బోన్ కాదండి, ఆల్మోస్ట్ 33 ఎముకలు, చిన్న చిన్న ఎముకలు అన్నీ కలిసి ఒక చైన్ లాగా ఉంటుంది. దీన్ని ఈ వెన్నెముకలో ఉండే చిన్న చిన్న ఎముకలు అన్నింటిని కూడా వెన్ను పూసలు అంటాం. వెన్ను పూసలు అని ఎందుకు అంటాము అంటే ప్రతి ఒక్క వెన్ను పూసకి ఒక కన్ను ఉంటుంది. ఈ కన్నాలన్నింటిలో నుండి వెన్ను పాము లేదా స్పైనల్ కార్డ్ అనేది ఈ పూసల్లోంచి దారంలాగా మెదడు కింద నుంచి మనం కూర్చునే భాగం వరకు, పైనుంచి కింద దాకా ఈ పూసల్లోంచి దారంలాగా వెళ్ళి ఒక దండకొచ్చినట్టుగా వెన్నెముక అనేది ఉంటుంది. అందువల్ల వెన్నెముక అనేది ఒక్క ఎముక కాదు, 33 ఎముకల ఒక చైన్ లాంటిది అనమాట, ఒక పూసల దండ లాంటిది. ఎందువల్ల పూసల దండలాగా ఉన్నది, శరీరంలో మిగతా ఎముకల్లాగా చేతి ఎముక, కాలి ఎముకలాగా పొడుగ్గా పైనుంచి కింద దాకా ఒకటే ఎముక పెట్టుండొచ్చు కదా భగవంతుడు. అలా పెడితే మనం చేసే చాలా రకాల మూమెంట్స్, మెడని ఇటు అటు తిప్పడము, నడుమును తిప్పడము, ముందు కొంగడము, సైడ్ కొంగడము, ఇటువంటి మూమెంట్స్ అన్నీ కూడా రిస్ట్రిక్ట్ అయిపోతాయి పైనుంచి కింద దాకా ఒకటే ఎముక ఉంటే. పైనుంచి కింద దాకా 33 ఎముకలు ఉన్నాయి కాబట్టి మనం చాలా ఫ్లెక్సిబుల్గా ఎటు కావాలంటే అటు వంగగలుగుతున్నాం. ఇటువంటి ఫ్లెక్సిబిలిటీని కోల్పోయే వ్యాధి యాంకులైజింగ్ స్పాండిలైటిస్. ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్ మనం ఇందాక అనుకున్నట్టుగా రోగ నిరోధక శక్తి మన వెన్నెముక మీద అటాక్ చేయడం వల్ల వస్తున్నటువంటి జబ్బు అన్నమాట. ఈ వ్యాధి గురించి చెప్పే ముందు నా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్లలో ఒక పేషెంట్ గురించి చెప్తాను. ఆ పేషెంటు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని మొట్టమొదట టేబుల్ మీద పడుకోబెట్టి ఎగ్జామినేషన్ చేద్దామని అనుకున్నప్పుడు పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తే ఆయన చెప్పాడు కదా, గత 4 సంవత్సరాలుగా నేను మంచం మీద పడుకోవట్లేదండి, కుర్చీలోనే కూర్చుని పడుకుంటున్నాను అని. ఎందుకు అంటే వెన్నెముక ఫిక్స్ అయిపోయి ఉన్నది, అలా కూర్చున్న స్థితిలోనే ఉంటుంది, మంచం మీద పడుకునే అవకాశం లేనటువంటి విధంగా మొత్తం వెన్నెముక అంతా అలా స్టిఫ్గా నిటారుగా అయిపోయింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పంచకర్మ ప్రక్రియలు మేము ఈ అభ్యంగం చేసే ద్రోణిపై పడుకోబెట్టి, చెక్కతో చేసిన ద్రోణిపై పడుకోబెట్టి ఆయిల్ మసాజ్ ఇలాంటివన్నీ చేస్తాం. కానీ ఆయన మంచం మీద కూడా పడుకోలేని స్థితి, ఇంకా చెక్క బల్ల మీద ఏం పడుకుంటాడు. సో అటువంటి స్థితిలో మా దగ్గరికి వచ్చాడు ఆ పేషెంట్. అండ్ ఆయన ఏం చెప్పాడంటే, ఈ బాధను తట్టుకోలేక, విపరీతమైన నొప్పిని తట్టుకోలేక ఏ విధమైన, అతను కంసాల ఆయన, అందువల్ల రెగ్యులర్గా గోల్డ్ స్మిత్ కాబట్టి బంగారు పని చేసుకోవాలి, అది చేసుకునే అవకాశం లేదు, వృత్తి పోయింది, సంపాదన లేదు, విపరీతమైన నొప్పి దాన్ని తట్టుకోలేకపోతున్నాడు, అండ్ విపరీతంగా స్టెరాయిడ్స్ మింగుతున్నాడు, అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు. ఇటువంటి స్థితిలో నాకు సూసైడ్ ఒక్కటే మార్గము, ఇంకా వేరే నేను ఏమి చేయలేను, మీరేమైనా తగ్గించగలిగితే తగ్గించండి, లేకుంటే నాకు ఆల్రెడీ 2-3 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకుని కేవలం భార్యాపిల్లలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ పని చేయలేదు అని ఆయన చెప్పి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అటువంటి దుర్భర పరిస్థితి ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో కనిపిస్తుంది. అయితే మనం గత వారం చెప్పుకున్నట్టుగా అన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లోని మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఇచ్చే మందు ఒకటే, అది ఇమ్యూనో సప్రసెంట్ డ్రగ్స్. ఇమ్యూనో సప్రసెంట్ డ్రగ్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని బలవంతంగా అణిచివేసేటువంటి కొన్ని రకాల స్టెరాయిడ్స్ని ఇస్తారు. ఎందుకు, మన ఇమ్యూన్ సిస్టంలో ఉండే కణాలు మన మీదే అటాక్ చేస్తున్నాయి. మన ఆర్మీ మన ఇండియన్స్ మీదే అటాక్ చేస్తే ఏమవుతుంది, అలాగే మన ఇమ్యూన్ సిస్టంలో ఉండే కణాలు మన మీదే అటాక్ చేస్తున్నాయి కాబట్టి వాటిని అణిచేసేటువంటి మందులు ఇస్తారు. అయితే ఈ అణిచేసే మందులు కేవలం ఏ ఇమ్యూన్ కణాలు అయితే మన శరీరం మీద అటాక్ చేస్తున్నాయో వాటిని మాత్రమే కాదు, శరీరంలో ఉండే అన్ని ఇమ్యూన్ కణాలని బలవంతంగా అణిచేస్తాయి. అంటే ఓవరాల్గా మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, దానివల్ల కొత్త కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గరికి వస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లోని స్టెరాయిడ్స్ వాడాలి, స్టెరాయిడ్స్ వాడినా శరీరానికి చాలా ప్రమాదం, వాడకపోతే ఇంకా చాలా ప్రమాదం, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఆ స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అంటే విపరీతంగా బరువు పెరిగిపోవడం, మొహం అంతా వాచిపోవడం, నీరు చేరడం శరీరంలోని, అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ రావడము, ఇటువంటి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి, ప్రతి నెల కిడ్నీ ఫెయిల్యూర్ టెస్ట్లు, లివర్ ఫెయిల్యూర్ టెస్ట్లు, షుగర్ టెస్ట్, రకరకాల ఆర్గాన్స్ తాలూకా ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఈ ఫంక్షనింగ్ సరిగా జరుగుతుందో లేదా, ఏమైనా కిడ్నీ ఫెయిల్ అయిందా, లివర్ ఫెయిల్ అయిందా అనే భయంతో నరకయాతను అనుభవిస్తూ వస్తుంటారు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో. అటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో గత వారం మనం చెప్పుకున్న సోరియాసిస్ అనేది కొంత నయం, ఎందుకంటే అది చర్మంలో చర్మం ఊడిపోవడము, పొలుసులు పొలుసులుగా రాలిపోవడము అనే ఒక బాధ తప్ప, అందరూ చూస్తే ఏమనుకుంటారో అనే ఒక ఇబ్బంది తప్ప, శారీరకంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ స్టేజ్ వరకు అంత ఇబ్బంది ఉండదు. కానీ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి ఈ వ్యాధిలో విపరీతమైన నొప్పి, వెన్నునొప్పి అనేది ఉండడం జరుగుతుంది. దీంతో చాలా చాలా ఇబ్బంది పడుతూ పేషెంట్లు మన దగ్గరకు వస్తుంటారు. ఒక పట్టాన వాళ్ళ చేత స్టెరాయిడ్లు మాన్పించడం కూడా చాలా చాలా కష్టమైనటువంటి సమస్యగా మారుతుంది. అయితే ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్, దాన్ని HLA-B27 అంటారు, ఇది ఈ ఇమ్యూన్ సిస్టము మన మీద అటాక్ చేసేలా చేస్తుంది. దాదాపు 90% మంది రోగుల్లో ఈ HLA-B27 అనే యాంటీజెన్ వాళ్ళ రక్తంలో ఉంటుంది. సో జనరలీ ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని చెప్తారన్నమాట. ప్రతి వ్యక్తికి ఆటో ఇమ్యూనిటీ, ఆటో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఉంటాయన్నమాట. చాలా మటుకు డయాగ్నోసిస్ అనేది మనం MRIలు అవి తీయించినప్పుడు, ఎక్స్రేలు తీయించినప్పుడు చాలా సులువుగా తెలిసిపోతుంది. వెన్నెముక అనేది ఒక మామూలుగా ఉండే షేప్ అనేది పోయి మామూలుగా ఉండే కర్వేచర్ అనేది పోయి ఒక బ్యాంబూ లాగా, ఒక వెదురు బొంగులాగా అయిపోతుంది అనమాట. మొత్తం అంతా కలిపి ఒకటే ఒక ఎముకలాగా అయిపోతుంది అనమాట. ఒక ఎముకకి ఒక ఎముక అతుక్కుపోయి ఫ్లెక్సిబిలిటీ అనేది కోల్పోతుంది మన వెన్నెముక. మోడర్న్ సిస్టంలోని మీరు ఏ గ్రంథం తీసుకున్నా కూడా, మోడర్న్ వైద్య గ్రంథం తీసుకుంటే కనుక యాంకులైజింగ్ స్పాండిలైటిస్కి క్యూర్ లేదు. కేవలం ఆ సిమ్టమ్స్కి కొంత రిలీఫ్ ఇవ్వడం అండ్ వర్సన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం, ఇది మాత్రమే ట్రీట్మెంటు. దానిలో ఇమ్యూనో సపరసెంట్ థెరపీస్ చేయాలి, కొంత ఎక్సర్సైజ్ చేయొచ్చు, మరీ గట్టిపడిపోయినటువంటి వెన్నెముకలో సర్జరీ చేయడము. ఇంతకు మించి ఏ విధమైనటువంటి క్యూర్ అనేది లేదు, చికిత్స అనేది లేదు అని అన్ని వైద్య గ్రంథాలు చెప్తున్నాయన్నమాట. జనరలీ ఈ 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఇది మొదలవుతుంటుంది, కానీ అంతకన్నా పెద్ద ఎక్కువ వయసులో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నది. స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా డల్ పెయిన్, నడుము నొప్పి, ఈ మక్కల్లోని వీటిల్లోని నొప్పి రావడం అనేది అండ్ వెన్నెముక అంతా కూడా బిగుచుకున్నట్టుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అయితే పొద్దున్న పొద్దున్నే వీళ్ళు నొప్పితోటి ఈ బిగుసుకుపోవడంతో నిద్రలేస్తుంటారు చాలామంది. ఇది మొట్టమొదట మనకు కనబడే సిమ్టమ్. ఆ తర్వాత డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ వెన్నెముకలోని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం అండ్ ఈ చెస్ట్ ఛాతీ అనేది బాగా, మామూలుగా మనం దీర్ఘమైన శ్వాస తీసుకుంటే ఛాతీ పొట్టభాగం మీద ఓపెన్ అవుతుంది అనమాట, ఎక్స్పాండ్ అవుతుంది. అటువంటి ఎక్స్పాన్షన్ అనేది తగ్గిపోవడం అండ్ ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ మూమెంట్స్ ఉండడం అండ్ వెన్నెముక మెయిన్గా వెన్నెముక ముందుకి వెనక్కి వంగలేకపోవడం, ఇటువంటి సమస్యలు కొంచెం సమస్య పెరిగిన కొద్ది ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. దీంతోపాటు బరువు తగ్గిపోవడం, మాటిమాటికి జ్వరం రావడం, విపరీతమైన నీరసం రావడం ఇటువంటివి వస్తాయి. అయితే చాలామంది ఎక్కువ రెస్ట్ తీసుకుంటే, విశ్రాంతి తీసుకుంటే నొప్పి బాగా పెరిగిపోతుంది అండి అని మా కంప్లైంట్ చేస్తుంటారు. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుందండి, విశ్రాంతి తీసుకుంటే నొప్పి పెరిగిపోతుందండి అంటారు. ఇందులో నొప్పి అనేది కొంతమంది కొన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చేసినా రెస్ట్ తీసుకున్నా ఏం చేసినా కూడా నొప్పి అనేది పెరుగుతూనే ఉందని నెక్స్ట్ లెవెల్లో చెప్తారు అన్నమాట. ఇది వెన్నెముకలో ఏ భాగంలో అయినా ఈ స్టిఫ్నెస్ అనేది, యాంకోలైసిస్ అంటే అతుకుపోవడం అనమాట, అనేది జరగచ్చు. ఒక్కొక్కసారి మొత్తం వెన్నెముక అంతా కూడా ఈ యాంకోలైసిస్ అనేది కూడా జరగచ్చు. ఒక్కొక్కసారి ఈ తొడ ఎముక ఎక్కడైతే బంతి గిన్ను కీలు ఉంటుందో అక్కడ కూడా యాంకోలైసిస్ జరిగి ఈ సాక్రోఇలియాటిస్ అనేది కూడా రావచ్చు అనమాట. ఇటువంటి రకరకాల ప్రదేశాల్లో ఈ ప్రాబ్లం రావచ్చు, అంటే హిప్స్లోని షోల్డర్స్లోని కూడా ఇది రావచ్చు అనమాట. ఒక్కొక్కసారి 18 సంవత్సరాల కన్నా ముందు ఈ యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అనేది కనుక మొదలైతే అది నొప్పి, అలాగే రెండు కాళ్ళల్లోని రెండు మోకాళ్ళలోని విపరీతంగా నొప్పి రావడం అనేది మనం చూస్తాం పేషెంట్స్లోని. 40% యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్లోని కంటిలో కూడా విపరీతమైన వాపు, నొప్పి, కళ్ళలో బాగా ఎర్రగా అయిపోవడము, వెలుతురు చూడలేకపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ కూడా చాలామందిలో, అంటే యాంకులైజింగ్ స్పాండిలైటిస్లో బాధపడే వాళ్ళకి కంటిలో కూడా ఈ సమస్య అనేది కనబడుతుంది. కొంతమందికి ఈ ప్రాబ్లం వల్ల గుండెలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. గుండెకి రక్తాన్ని అందించేటువంటి ఏవైతే రక్తనాళాలు ఉంటాయో వాటిల్లో ఇన్ఫ్లమేషన్ రావడము, గుండెలో ఉండే వాల్స్ సరిగా పనిచేయకపోవడము, అలాగే గుండెలో ఉండే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో డిస్టర్బెన్సెస్ రావడము, ఇంకా ఈవెన్ ఊపిరితిత్తుల్లో కూడా కొన్నాళ్ళకి ఫైబ్రోసిస్ అనేది అయ్యి ఊపిరితిత్తులు సరిగా ఎక్స్పాండ్ కాకపోవడము, ఇటువంటి సమస్యలన్నీ కూడా తర్వాత ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్లో వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనేది రాకుండా మనం ఏం చేయాలి, ఇటువంటి సమస్య మన కుటుంబంలో ఎవరికైనా ఉంటే, మన తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ వాళ్ళకు ఉంటే, మనకి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మనం ఏం చేయాలి, లేదా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటే తప్పకుండా ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక భయంకరమైన జబ్బుని ప్రపంచంలో వ్యాపించకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామో ఈ ప్రపంచ ఆరోగ్యవంతమైన ప్రపంచంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలు మనము ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందామండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వర.
పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్ లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ us on facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Now you are listening to Mind Media, the voice of India.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల మనం కోరి తెచ్చుకుంటున్నటువంటి జబ్బుల్లో 100కి పైగా ఉన్నటువంటి జబ్బుల్లో ఒక జబ్బు ఈ ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్. అయితే ఈ ప్రస్తుత ప్రపంచంలోని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో పాటు ఇంకా చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మ్యాక్సిమం డెత్స్కి, మరణాలకు కారణమవుతున్నాయి. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఒకప్పుడు మరణాలన్నీ కూడా, చావులన్నీ కూడా ఇన్ఫెక్షియస్ డిజార్డర్స్ వల్ల, ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి ఎపిడెమిక్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల జనాలు చనిపోయేవారు. కానీ ఈ రోజున సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ అద్భుతమైన యాంటీబయాటిక్స్ అవి కనిపెట్టడం వలన ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు అరికట్టగలిగాం. కానీ ఇప్పుడు ఇదివరకు లేనటువంటి కొత్త జబ్బులు ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మన లైఫ్ స్టైల్ బాగోకపోవడం వలన మనం కొని తెచ్చుకున్నటువంటి జబ్బులు. మన లైఫ్ స్టైల్ బాగోకపోవడం అంటే ఏంటి? సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, సమయానికి నిద్ర లేవకపోవడం, శరీరానికి కావాల్సినటువంటి శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి, టెన్షను, ఇరిటేషను, భయము, ఆందోళన, కోపము, ఇటువంటివి అన్నీ, అంటే విపరీతమైన మెంటల్ స్ట్రెస్, అలాగే చుట్టుపక్కలంతా కూడా భయంకరమైన పొల్యూషను, మనం తినే ఆహారంలో ఎన్నో రకాల పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ కలిసిన ఆహారము, కలిసిన నీళ్లు తీసుకోవడము, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, శరీరానికి పడని ఆహారం తీసుకోవడము, ఆల్కహాల్, సిగరెట్టు, ఇలా కేవలం మన తప్పుల వల్ల మన శరీరంలోని మనల్ని రక్షించాల్సినటువంటి ఇమ్యూన్ సెల్స్ మన మీద అటాక్ చేయడమే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్. అందులో ఒకటి ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్. ఈ ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తున్నాయి? మన మీద అటాక్ చేస్తున్నాయి. ఎందుకు మన మీద అటాక్ చేస్తున్నాయి? అవి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ఇది నా శరీరము, ఈ కణాలన్నీ నావి, వీటిని నేను రక్షించాలి అని అవి ఆలోచించగలిగే శక్తి కోల్పోయి ఈ కణాలు నా శత్రువులు అనుకుని మన శరీరంలోని కణాల మీదే అటాక్ చేస్తున్నాయి మన ఇమ్యూన్ సెల్స్. అదే ఆటో ఇమ్యూనిటీ అంటే. ఈ లైఫ్ స్టైల్ అనేది, ఈ డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ అనేది ఈ మోడర్నైజేషన్లో వచ్చే ఒక భయంకరమైన సైడ్ ఎఫెక్ట్. ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతి నుంచి మనము కావాల్సినటువంటి వనరులు తీసుకుంటూ, ప్రకృతి మీద విజయం సాధించకుండా, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, ప్రకృతిని నరిష్ చేస్తూ మనం నరిష్మెంట్ పొంది సహజీవనం సాగిస్తే ప్రకృతితో, ఆటోమేటిక్గా మనకి ఏ విధమైనటువంటి జబ్బులు రావు, మన ఎగ్జిస్టెన్స్కి ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజున మనిషి ప్రకృతిని ఎదిరించి, ప్రకృతి మీద విజయం సాధించే ప్రయత్నంలో ఈ నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేసి కొత్త కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నాడు. అందులో ఒకటి ఈ ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్. ఇందాక మనం అనుకున్నాము మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడము అని. ఇందులో మనము పక్క వాళ్ళని హేట్ చేయడము, అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు అని, ఈ విపరీతమైన కోరికలు, డిజైర్స్ ఎక్కువ అవ్వడము, అవి ఫుల్ఫిల్ అవ్వకపోతే విపరీతమైన కోపం రావడము, అలాగే పక్కవాడికి ఏమి సహాయం చేయకుండా డబ్బులన్నీ మనమే దాచుకోవాలని ఒక లోభం రావడము, అండ్ అన్నిటి మీద విపరీతమైన మోహం, నాకే ఉండాలి, నాది నాది అనే ఒక మోహము, అండ్ ఇవన్నీ నేను సాధించాను కదా అటువంటి గర్వము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఇట్లాంటి భావాలు మనసులో బాగా పెరిగిపోయినప్పుడు మన కణాలు, మనలో ఉండే కణాలు మననే ద్వేషిస్తాయి. అంటే మన ద్వేషం ప్రపంచం మీద కనబడుతుంది, కానీ మన లోపలుండే కణాలు మననే ద్వేషిస్తాయి. ఆ ద్వేషమే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్గా అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా అవుతుందో, పక్కవాళ్ళని మనం ప్రేమించడం మొదలెడతాము, అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాము, అందరితో నవ్వుతూ హాయిగా బతకడం, మన మనసులో ఉన్న టెన్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తామో, అప్పుడు నెమ్మది నెమ్మదిగా మన లోపల తయారవుతున్నటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా దూరంగా పోతాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, 100కి పైగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. మన కణాలు మన శరీరంలో వివిధ భాగాల్ని అటాక్ చేస్తే వివిధ రకాల జబ్బులు వస్తాయి. అందులో ఒక జబ్బు యాంకిలైజింగ్ స్పాండిలైటిస్. దీన్ని బ్యాంబూ స్పైన్ అని కూడా అంటారు. మన వెన్నెముక అంతా కూడా చక్కగా చైన్ లాగా ఇలా 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 ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాల్సిన వెన్నెముక ఒక వెదురు బొంగులాగా ఫిక్స్డ్గా అయిపోతే దాన్ని యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఇది మనం ఎక్స్రే తీయగానే అందులో తెలిసిపోతుంది, ఒక వెదురు బొంగులాగా అయిపోయింది. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే అందులో క్లియర్గా తెలుస్తుంది. ఇక రక్త పరీక్షలు చేసుకున్నప్పుడు రక్త పరీక్షలో సి రియాక్టివ్ ప్రోటీన్స్ అనేవి రక్తంలో చాలా ఎక్కువగా ఉంటాయి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో. అలాగే ఈఎస్ఆర్ అనేది ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటారు, ఇది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో. అంటే ఇన్ఫ్లమేషన్ లెవెల్ చాలా శరీరంలో ఎక్కువగా ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. దీంతోపాటు HLA-B27 అనేటువంటి టెస్ట్లో కూడా పాజిటివ్ వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా ఇది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని మనం నిర్ధారించడం జరుగుతుంది ఎక్స్రేలు అండ్ రక్త పరీక్షల ద్వారా. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్స్ ఆ వెన్నెముకని జస్ట్ చేత్తో నొక్కి ముట్టుకుని ఆ పోస్చర్ని చూసి ఆ కర్వేచర్ని చూసి వెంటనే చెప్పేస్తారు ఇది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, ఇది కేవలం నడునొప్పో మెడనొప్పో కాదు, ఖచ్చితంగా వెన్నెముకలో వచ్చిన మార్పులు ఫిజికల్ చేంజెస్ వచ్చాయనేది తెలుసుకుంటారు. అయితే కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా ఇది జువెనైల్ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా రక్త పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లోని మోడర్న్ మెడిసిన్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ లాంటివి ఐబుప్రోఫెను, ఫినైల్ బ్యూటాజోను, డైక్లోఫెనాకు, ఇండోమెథాసిను, నాప్రోక్సెన్ను, COX-2 ఇన్హిబిటర్స్ ఇలాంటివి నొప్పి తగ్గడానికి యూజ్ చేస్తారు. మరీ ఎక్కువగా ఉంటే ఓపియాయిడ్ పెయిన్ కిల్లర్స్ మార్ఫిన్ లాంటివి కూడా ఇస్తారు. అయితే కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. పెరిఫెరల్ ఆర్థరైటిస్ ఉంటే సల్ఫాసాలజైన్ అని, సోడియం మెథోట్రెక్సైడ్ అని, లేదా సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బలవంతంగా అణిచివేస్తాయన్నమాట. సో ఇలా ఇంకా ఇందులో మన రకరకాల కొత్త కొత్త కెమికల్స్ని అంటే ఎక్స్పెరిమెంటల్గా కూడా వాడుతున్నారు. ఇంటర్లూకిన్స్ అని అంటే ఎయిడ్స్లో వాడేవి ఇలాంటివి మెడిసిన్స్ కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండేటువంటివి ఇటువంటివి యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఇది బాగా ఒక స్పెసిఫిక్గా షోల్డర్లోనో హిప్లోనో ఒక పర్టికులర్ ప్లేస్లోనో యాంకిలైసిస్ ఫామ్ అయిపోతే సర్జన్స్ ఏం చేస్తారంటే సర్జరీ చేసి ఆ జాయింట్ని రీప్లేస్ చేసి కాస్త ఫ్లెక్సిబిలిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మళ్ళీ మళ్ళీ పోతుంది, కోల్పోతుంది శరీరము, అండ్ అన్ని జాయింట్స్ని రిప్లేస్ చేయడం అవకాశం ఉండదు. కొంతమంది డాక్టర్స్ ఫిజికల్ థెరపీ ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తారు, అంటే కాస్త ఇంటెన్సిటీ తక్కువ ఉండే ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ. టెన్స్ అని ఫిజియోథెరపీలో చేస్తారు, ట్రాన్స్కుటేనియస్ ఎలక్ట్రికల్ నెర్వ్ స్టిమ్యులేషన్ అని, ఎలక్ట్రికల్ వేవ్స్ని శరీరంలోకి పంపిస్తారనమాట. అలాగే థెర్మోథెరపీ అంటే బాగా హీట్ని పెట్టి ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్కులర్ ఫెసిలిటేషన్ అని ఇంకా రకరకాల ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ తయారు చేసి ఫ్లెక్సిబిలిటీ పోకుండా అన్ని జాయింట్స్ బిగుసుకుపోకుండా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఇది పై పైన చేసే ప్రయత్నం మాత్రమే, లోపల ఏం జరుగుతోంది, మన ఇమ్యూన్ కణాలు మన శరీరంలో వెన్నెముకలు ఉండే కణాల మీద అటాక్ చేసి అవి బిగుసుకుపోయేలాగా చేస్తున్నాయి. ఈ అటాక్ని ఆపాలి. ఈ అటాక్ని ఆపకుండా మనం పై పై పూతలు, పై పైన నొప్పి తగ్గడానికి, పై పైన ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి చేసే ఎక్సర్సైజ్లు ఎంత మాత్రం శాశ్వత పరిష్కారం కాలేవు. మరి శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అంటే, ముందు ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే మన మీద అటాక్ చేస్తున్నాయో ఆ అటాక్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఆపే ప్రయత్నం చేయాలి అంటే ఎందుకు అటాక్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. జనరల్లీ ఎందుకు అటాక్ చేస్తున్నాయి ఇమ్యూన్ సెల్స్ మన శరీరం మీద అటాక్ చేస్తున్నాయంటే అవి కన్ఫ్యూజ్ అయిపోయినాయి. మన శరీరం కాదు శత్రు శరీరం అనుకుంటున్నాయి. అలా ఎందుకు అనుకుంటున్నాయి, వాటిని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు, శరీరంలో కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ లేదా టాక్సిన్స్ లేదా విష పదార్థాలు తయారవుతున్నాయి రకరకాల కారణాల వల్ల. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శరీరానికి ఇబ్బంది పట్టే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, శరీరానికి పోషణ ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ టాక్సిన్స్ కలిసి ఉండడం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇట్లాంటివి, లేదా డైరెక్ట్గా టాక్సిన్స్ ఆల్కహాల్, సిగరెట్, గుట్కా ఇటువంటివి డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకోవడం శరీరం లోపలికి, లేదా మానసికంగా విపరీతమైన ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షను, ఇరిటేషను ఇటువంటి వాటికి లోనవ్వడము, లేదంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇటువంటి అన్ని కారణాల వల్ల శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అనేవి తయారయ్యి, ఆ ఫ్రీ రాడికల్స్ ఈ ఇమ్యూన్ సెల్స్ని డిస్టర్బ్ చేసి, ఆ ఇమ్యూన్ సెల్స్ మన వెన్నెముక మీద అటాక్ చేసేలాగా చేస్తున్నాయి. అందువల్ల ముందు ఈ ఫ్రీ రాడికల్స్ని శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణంలోంచి బయటికి పంపించి, శరీరాన్ని క్లెన్స్ చేసి, ప్యూరిఫై చేసి, మరిన్ని ఇమ్యూన్ సెల్స్ మన మీద అటాక్ చేయకుండా ఆపాలి. ఈ అటాక్ని ఆపాలి అంటే శరీరంలో ఉండే ప్రతి కణాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి చేయడం అనే ప్రక్రియ, శోధన ప్రక్రియ ఆయుర్వేదంలో అద్భుతమైన ప్రక్రియ చెప్పబడింది. దీన్నే పంచకర్మలు అంటారు. పంచకర్మలు అంటే ఐదు శోధన ప్రక్రియలు. ఈ ఐదు శోధన ప్రక్రియలు కూడా ఐదుని యూజ్ చేసే ఒక ముఖ్యమైన డిసీజ్ గురించి గత వారం చెప్పుకున్నాం, అది సోరియాసిస్. ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో కూడా దాదాపు మొదటి నాలుగు థెరపీస్ అండ్ రేర్గా ఐదో థెరపీ కూడా పేషెంట్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ సోరియాసిస్కి సుమారు 2 నెలల్లో మనం ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేస్తాం. కానీ యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో దాదాపు 3-4 నెలల వరకు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా డీపెస్ట్ క్లెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కణంలోని చాలా సట్టల్గా, చాలా చాలా చిన్న కణాల్లోంచి ఈ టాక్సిన్స్ని బయటకు తీసి, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఆపి, ఈ అటాక్ ఏదైతే జరుగుతుందో వెన్నెముక మీద దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఇది జరగాలి అంటే ఈ పంచకర్మలు చాలా శాస్త్రోక్తంగా జరగాలి. జనరలీ మొట్టమొదట చేసే పంచకర్మ ప్రక్రియ వమన కర్మ. ఇందాక నేను చెప్పిన ఎవరైతే పేషెంట్ ఉన్నారో, ఈయనకు ముందు చాలామంది పేషెంట్లకి మేము ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేశాము. కానీ మోస్ట్లీ మేము కూడా సిమ్టమాటిక్ థెరపీల్లో ఎక్కువ చేయడము అండ్ డీపెస్ట్ క్లెన్సింగ్ థెరపీస్, వాళ్ళు ఆల్రెడీ చాలా డెలికేట్గా ఉంటారు కాబట్టి డీప్ క్లెన్సింగ్ థెరపీస్ చేయడానికి భయపడేవాళ్ళము. నాకు కూడా అప్పుడు కొత్త, సుమారుగా 2006లో అనుకుంటా ఈ పేషెంట్ నేను ట్రీట్ చేశాను, అంటే ఆల్మోస్ట్ 13 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఆయన, మీరు ఏం చేసినా నేను రెడీ, ఏ ట్రీట్మెంట్ చేయమన్నా రెడీ, ఎటువంటి పథ్యాలు చేయమన్నా రెడీ, ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోమన్నా రెడీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నన్ను ఈ బాధ నుండి విముక్తి చేయండి మహాప్రభు అని దండం పెట్టేశాడు. అలాంటి పరిస్థితుల్లోని సరే ఆయన అంత అవకాశం మనకి ఇచ్చినప్పుడు మనం ప్రయత్నిద్దామని చెప్పి, శాస్త్రోక్తంగా, శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా ఈ పంచకర్మ ప్రక్రియ ఆ పేషెంట్ పైన చేయడం జరిగింది 2006లో. అప్పుడు మొట్టమొదటి ప్రక్రియ వమన ప్రక్రియ. ఈ వమన ప్రక్రియలో పేషెంట్ శరీరంలో ఉన్న టాక్సిన్స్ని వామిటింగ్ ద్వారా బయటికి తీసుకొస్తాం. ఆల్రెడీ వెన్నెముకంతా ఫిక్స్ అయిపోయి కదలడానికే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంటు ముందుకు వంగి కంటిన్యూస్గా 1-2 గంటల సేపు వామిటింగ్స్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉండే పని అని చెప్పి, అంతకుముందు ఎప్పుడూ మేము ఏ పేషెంట్ మీద ఈ వమన ప్రక్రియ ప్రయత్నించలేదు. సరే ఈ పేషెంట్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు, మనం ప్రయత్నించి చూద్దాము అని చెప్పి ఆయనకి ఈ ప్రిపరేటరీ థెరపీ స్టార్ట్ చేశాం. ప్రిపరేటరీ థెరపీస్లో ముందు స్నేహస్వేదాలు చేస్తాం, అంటే శరీరాన్ని, టాక్సిన్స్ని కదిలించే ప్రయత్నం చేస్తాం. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని, దోషాలను కదిలించే ప్రయత్నం చేస్తాం. ముందు దీపన పాచనము, ఆమ పాచనము కోసం చెప్పి కొన్ని మందులు ఇస్తాం. ఈ మందులు ఇచ్చినప్పుడు శరీరంలో ఉన్న జఠరాగ్ని ఇంప్రూవ్ అయ్యి, టాక్సిన్స్ కొంత తగ్గిపోయి, మందుని తీసుకుని అరిగించుకోగలిగే శక్తి, ఆకలి పుట్టి ఆ అరిగించుకోగలిగే శక్తి శరీరానికి వస్తుంది. అది చేసినప్పుడే విపరీతంగా నొప్పి ఉన్న వాళ్ళకి కొంత ఎక్స్టర్నల్ థెరపీస్, బాహ్యక్రియలు, అభ్యంగం, మసాజ్ చేయడము, కొన్ని రకాల కాపడాలు పెట్టడము, కొన్ని రకాల లేపాలు రాయడము, ఇలాంటివన్నీ చేస్తుంటాము. ఇవి చేద్దామని పేషెంట్ని ట్రీట్మెంట్ రూమ్లోకి తీసుకెళ్తే ఆయన ట్రీట్మెంట్ టేబుల్ మీద పడుకోనే స్థితి లేదు. ఏం చేయాలో తెలియక ఒక స్టూల్ వేసి స్టూల్ మీద కూర్చోబెట్టి శరీరానికి ప్రక్రియలన్నీ కూడా చేశాం. అయినా కూడా మొదటి 3-5 రోజులు అయింది, పెద్దగా ఏమి ఉపయోగం కనబడలే. ఈలోపు ఈ దీపన పాచన ప్రక్రియ కంప్లీట్ అయింది, అతనికి బాగా ఆకలి పెరిగింది. అప్పుడు స్నేహపానము అంటే ఈ టాక్సిన్స్ని శరీరంలోంచి కదిలించి బయటకు తీసుకొచ్చే ముఖ్యమైన ఔషధము ఈ దోషాలన్నింటిని కూడా పెంచి బయటికి లాగుతుంది అన్నమాట. ఈ దోష ఉత్క్లేశాన్ని చేసేటువంటి ఈ ద్రవ్యాన్ని మేము ఇవ్వడం స్టార్ట్ చేసాం. విచిత్రంగా ఈ దోషాలని కదిలించడం మొదలట్టుగానే అతనిలోని కదలికి మొదలైంది, ఫ్లెక్సిబిలిటీ మొదలైంది. ఆయన 5 రోజులు ఈ మెడిసిన్ తీసుకుంటూ కేవలం ఆ 5 రోజులు కేవలం పొంగలి, మిరియ పొంగలి అంటారు కదా, పొంగలి లేదంటే బియ్యం జావ లేదంటే మెత్తటి అన్నంలో కొద్దిగా చారు కలుపుకొని చారన్నం, ఈ 3 మాత్రమే ఆహారంగా ఇచ్చేవాడు. అది కూడా 2 పూటలు మాత్రమే, అది కూడా చాలా తక్కువ. కానీ అంత తక్కువ ఆహారం తీసుకుంటూ అది కూడా చాలా లిమిటెడ్ ఫుడ్ తింటూ ఆ 5 రోజుల్లో చాలా యాక్టివ్గా అయిపోయాడు పేషెంట్. కొంత ఫ్లెక్సిబిలిటీ పెరిగి చాలా బాగుందండి, ఇంకొన్నాళ్ళు ఈ మందు తాగుతాను అన్నాడు. లేదు లేదు ఇది సరిపోతుంది, మీ శరీరంలో సమ్యక్ స్నిగ్ధ లక్షణాలు అంటే సమ్యక్ మంచిగా స్నిగ్ధత్వం నునుపుదనం వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ అంటే టాక్సిన్స్ అన్నీ కూడా శరీరం నుంచి బయటకు వస్తున్నాయి, వీటిని పూర్తిగా బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అని చెప్పి నెక్స్ట్ రోజు, విచిత్రమంగా ఉంటుంది ఇది వినడానికి, ఒక రోజంతా కేవలం స్వీట్స్ తినిపిస్తాం. అది కూడా పాలతో తయారు చేసినటువంటి స్వీట్స్ తినిపించి ఆ స్వీట్స్ తిన్నాక మంచిగా మసాజ్ చేసి స్టీమ్ ఆవిరి పట్టి చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తామన్నమాట. అప్పుడు కాస్త ఫ్లెక్సిబిలిటీ కొంత పెరిగినట్టు అనిపించింది, మొట్టమొదటి మసాజ్ చేసినప్పటికి, నెక్స్ట్ మసాజ్ చేసినప్పటికి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆయన్ని పిలిచి రకరకాల ఔషధ ద్రవ్యాలు తాగించి ఆయన చేత వమన కర్మ చేయించాము. శరీరంలో ఉండే అన్ని టాక్సిన్స్ని బయటికి, ప్రతి కణంలోంచి బయటికి పంపించే ప్రక్రియ చేశాము. ప్రక్రియ చేసిన తర్వాత ఒక 5 రోజుల పాటు చాలా స్ట్రిక్ట్ పథ్యం. ఆ వమన కర్మ చేసిన రోజు కేవలం గంజి, నీరు లాంటి గంజి ఇచ్చాము. ఆ మరుసటి రోజు జామ, పల్చటి జామ తాగించాం. ఎప్పుడు ఆకలేసినా కూడా జామనే. ఆ మరుసటి రోజు జామ కానీ మెత్తటి పొంగలి కానీ, పెసరపప్పు బియ్యం మెత్తగా ఉడికిచ్చేసి చిన్నపిల్లలు పెట్టినట్టుగా పెట్టాం. ఆ మరుసటి రోజు కొద్దిగా పొంగలి, ఒక పూట జామ, ఒక పూట మెత్తటి చారన్నం పెట్టాం. ఆ మరుసటి రోజు చారన్నం కాస్త మజ్జిగన్నం పెట్టాం. ఆ మరుసటి రోజు నార్మల్ ఫుడ్ పెట్టాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం, ఆ 5 రోజులు డైట్ అయిపోయిన తర్వాత పేషెంట్ తాలూకా ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంప్రూవ్ అయ్యి మొట్టమొదటిసారి అతను మంచం మీద పడుకోగలిగాడు. మొట్టమొదటిసారి మేము అతన్ని మా ట్రీట్మెంట్ టేబుల్ పైన పడుకోబెట్టగలిగాం. పూర్తిగా ఫ్లాట్గా కాదు, ఒక 6-7 తలగళ్ళు వేసి పడుకోబెట్టగలిగాం. కానీ ఇదే అప్పట్లో చాలా మేజర్ అచీవ్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఈ టాక్సిన్స్ అన్నీ శరీరంలోంచి బయటకు పోయినప్పుడు శరీరం లోపల ఫర్దర్గా ఏ ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా, శరీరాన్ని అటాక్ చేయకుండా ఆపగలిగాం. దానివల్ల కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది రెస్టోర్ అయింది. ఈ రెస్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ విరేచన కర్మ, లేదా రేచన కర్మ అంటారు. ఈ రేచన కర్మలో మిగిలినటువంటి టాక్సిన్స్ని, ఇంకా ఏమైనా శరీరంలో ఎక్కడెక్కడ మిగిలినటువంటి అధః భాగంలో, కింద భాగంలో ఉన్న టాక్సిన్స్ని మోషన్స్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇది విరేచన కర్మ అంటారు. ఇందులో కూడా ఇందాక చెప్పినట్టుగా అగ్నిని, అంటే జాటరాగ్నిని, ఆకలిని పెంచడానికి, అడుగుదలను పెంచడానికి కొన్ని రకాల మందులు ఇచ్చి దాంతోపాటు కొన్ని మసాజ్లు అవి చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఈ స్నేహపానం అనేది ఈ శరీరంలో ఎక్కడెక్కడ దాక్కున్నటువంటి దోషాలన్నింటిని కూడా బయటికి లాక్కొచ్చేటువంటి స్నేహపానం అనే మెడిసిన్ని ఇవ్వడం జరిగింది. ఈసారి స్నేహపానానికి ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ పెరిగింది ఆ పేషెంట్లో. దాని తర్వాత 3 రోజుల పాటు బాగా మసాజ్ చేసి బాగా ఆవిరి పట్టించాము. ఆవిరి పట్టించి చెమటలు పట్టలేలా చేస్తే ఇంకొంత టాక్సిన్స్ అన్నీ కూడా పేగుల్లోకి వచ్చి అక్యూములేట్ అయినాయి. ఆ తర్వాత ఆ టాక్సిన్స్ని మోషన్స్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేశాం. పంపించే ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా గంజి, జావ, పొంగలి, చారు అన్నము, ఇలా మజ్జిగ అన్నము నెమ్మది నెమ్మదిగా ఈ ఆహారాన్ని స్లోగా లైట్ ఫుడ్ని ఇస్తూ మళ్ళీ నార్మల్ ఫుడ్కి తీసుకొచ్చాము. ఈ 2 శోధన ప్రక్రియలో అయ్యేసరికి ఆ పేషెంట్లో చక్కటి మార్పు గమనించాం. ఆయనకి ముందు లేనటువంటి కాన్ఫిడెన్స్, కొత్త నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఈ సమస్యతో నేను ఇలాగే జీవితాంతం బాధపడి చనిపోవాలి, లేదా మధ్యలోనే తట్టుకోలేక సుసైడ్ చేసుకోవాలి అనుకున్నటువంటి పేషెంట్కి మొట్టమొదటిసారి ఒక హోప్ వచ్చింది. నేను ఈ సమస్య నుండి బయటికి రాగలుగుతాను అనే ఒక నమ్మకం వచ్చింది. అండ్ మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. మొట్టమొదటిసారి అంత తక్కువ టైంలో అంత ప్రోగ్రెస్ చూపించినటువంటి మొట్టమొదటి యాంకులైజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్ అతను. సో మేము కూడా చాలా సంతోషించాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇక ఒక కొలాబరేషన్ లాగా ఆయన మేము చాలా శ్రద్ధతోటి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసాం. ఆ నెక్స్ట్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్, వస్తి కర్మ అంటారు. ఈ వస్తి అనేది పంచకర్మల్లో మూడో థెరపీ, కానీ మొత్తం ఆయుర్వేదిక్ థెరపీస్ అన్నింటిలోకి కూడా చాలా చాలా ముఖ్యమైన థెరపీ. దీన్ని అర్ధ చికిత్స అంటారు. అర్ధ చికిత్స అంటే ఈ పంచకర్మల్లో మిగిలిన నాలుగు చికిత్సలు కాకుండా బాహ్యకర్మలు ఇవన్నీ కలిపి 41 రకాల థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ అన్నీ ఒక ఎత్తు అయితే కేవలం ఈ వస్తికర్మ అనేది ఒక మాత్రం ఒక ఎత్తు. ఇటువంటి ఈ వస్తికర్మ అనే ట్రీట్మెంటు ఎట్లా ఆయనకి హెల్ప్ చేసింది, అందులో మేము ఏం చేసాము, ఇదంతా మీకు విపులంగా చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద, మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద, సాయము వలదా ఓ చెయ్యి వేసేదా, మీ అందాల చేతులు కందేను పాపం సాయము వలదా చెయ్యి వేసేదా. మనసైన వాణి మా మనసైన వాని మామా అనగానే పొంగేను. ఇక వలపు దారిలో కలికి సేవలు కాలం గడిపేను. మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా ఓ చెయ్యి వేసేదా.
మీడియా యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్. గత 45 నిమిషాలుగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఒకటైనటువంటి యాంకలైజింగ్ స్పాండ్లైటిస్ గురించి చెప్తున్నాను. ఈ వ్యాధి గురించి మీకేమైనా సందేహాలుంటే మా స్కైప్ ఐడికి కానీ మా ఫోన్ నెంబర్లు కానీ డైరెక్ట్గా కాల్ చేసి నాతో మాట్లాడి మీ సందేహ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇందాక మనం చెప్తున్న పేషెంట్కి వమన విరేచన కర్మలు అయిన తర్వాత వస్తికర్మ అనే ఒక థెరపీ చేశాము. ఈ వస్తికర్మలో ఒక చాలా స్ట్రాంగ్ మెడిసిన్, చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ని యానల్ రూట్లోంచి, అంటే మన మలం వచ్చే మార్గం నుంచి, యానస్ నుంచి ఎనీమా లాగా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాం. జనరల్లీ ఎనీమా అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఏ సోప్ వాటర్తోనో గ్లిజరిన్తోనో ఇస్తారు. అయితే ఇది మోషన్ ఫ్రీ అవ్వడానికి ఇచ్చే మెడిసిన్ కాదండి. ఇందులో ఒక అద్భుతమైన మెడిసిన్ని యానల్ రూట్లో అబ్జార్బ్ అవ్వడానికి పంపిస్తాము. ఈ మెడిసిన్ శరీరంలో ఇంకేమైనా టాక్సిన్స్ ఉండే వాటిని బయటకు పంపించడమే కాకుండా ఈ మెటబాలిజంలో వచ్చిన చేంజెస్ని, డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేసి మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి సహాయం చేసే విధంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మెడిసిన్ని యానల్ రూట్లో ఎందుకు తీసుకోవాలి, డైరెక్ట్గా ఓవరాల్గా తాగేయచ్చు కదా, తినేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. మామూలుగా ఏదైనా ఒక మెడిసిన్ని ఓరల్గా తీసుకుంటే మ్యాక్సిమం ఆయుర్వేద కషాయాలు కానీ, ఘృతాలు కానీ, తైలాలు కానీ ఒక 20 ml, 25 ml, 30 ml కన్నా ఎక్కువ తీసుకోలేము రెగ్యులర్గా. కానీ ఈ మార్గంలో సుమారు 1200 ml, లీటర్ కన్నా ఎక్కువ మెడిసిన్ని యానల్ రూట్లో పంపిస్తాం అనమాట. అంటే హయ్యెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెడిసిన్ని క్విక్కెస్ట్ పాసిబుల్ వేలో, చాయిసెస్ట్ ప్లేస్కి సేఫెస్ట్ వేలో పంపించే అవకాశము ఈ వస్తి అనే థెరపీ ద్వారా మనకి ఆయుర్వేదం అనేది ప్రసాదించింది. సో ఈ వస్తి కర్మ ద్వారా మేము చాలా రకాల టఫెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేశాము. అందులో ఒకటి యాంకలైజింగ్ స్పాండిలైటిస్. ఇందులో ఆ మందుని ఆ పేషెంట్కి దాదాపుగా 30 రోజుల పాటు ప్రతిరోజు యానల్ రూట్లో పంపించాము. ఆ మెడిసిన్ని చాలాసేపు హోల్డ్ చేయమని చెప్తాము. ఈ వస్తిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అనువాసన వస్తి అంటారు, అంటే కాసేపు అది ఎక్కువసేపు హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు పేషెంటు, స్లోగా మెడిసిన్ రిలీజ్ అవుతుంది, అది తిన్న తర్వాత ఇచ్చే మందు. ఇంకొకటి ఆస్థాపన వస్తి అని ఉంటుంది, దీనే నిరూహ వస్తి అని అంటారు. నిరూహ వస్తిని ఎందుకంటారు అంటే మనం ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి చికిత్సా ప్రక్రియ నిరూహ వస్తి. ఇందులో 1200 ml మెడిసిన్ దాకా శరీరంలోకి పంపిస్తాం. అంటే అందులో ఔషధ ద్రవ్యాలతో పాటు ఆ శరీరం ఆ మెడిసిన్ తీసుకెళ్లే మీడియం కూడా ఉంటుంది. ప్రతి ఈవెన్ ట్యాబ్లెట్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, మీడియం ఉంటుంది. ఓరల్గా తీసుకుంటే ఆ మీడియంను కూడా అరిగించుకునే ప్రయత్నం చేస్తుంది శరీరం. యానల్ రూట్లో వస్తి ద్వారా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిసిన్ను రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఇంటెస్టైన్స్లోకి అబ్జర్వ్ అయిపోయి మిగిలిన మీడియం వెనక్కి వచ్చేస్తుంది. సో అట్లాంటి అద్భుతమైన చికిత్సా ప్రక్రియ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో మనము చేస్తుంటాము. ఈ వస్తి అవగానే చాలా మటుకు ఆ పేషెంటు నార్మల్గా వెన్నెముకని వంచడము, ఫ్లెక్సిబిలిటీ రెస్టోర్ అవ్వడము ఇదంతా జరిగింది. పేషెంట్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇంకా మెడలో కొంత ఫ్లెక్సిబిలిటీ అంత రాలేదు, ఇంకా స్టిఫ్గా ఉంది. నడుములో కూడా పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ రాలేదు. అప్పుడు నెక్స్ట్ పంచకర్మలో నాలుగోది అయినటువంటి నస్యకర్మ అనే ట్రీట్మెంట్ చేశాము. ఇందులో మెడిసిన్ని ముక్కులోంచి పంపిస్తాము. మెడ ఆ పైనటువంటి ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్లో, బ్రెయిన్లో, ఇంకా చెవులు, కళ్ళు, ముక్కు, అన్ని ఇంద్రియాల్లోని ఉన్నటువంటి రకరకాల సమస్యలకి నస్యకర్మ అనే ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. వాటిలోనే కాకుండా వేరియస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లోని చాలా ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ నస్యకర్మ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాము. అందులో ఒకటి ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్. ఈ నస్యకర్మ అయిన తర్వాత ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. ఈ పేషెంట్కి పంచకర్మంలో ఆఖరిదైనటువంటి రక్తమోక్షణం అనే థెరపీ చేయలేదు, అప్పుడు అవసరం అనిపించలేదు. కానీ ఈ థెరపీ అయిన వెంటనే వహ్నికర్మ లేదా అగ్నికర్మ అనే ఒక ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ అగ్నికర్మ లేదా వహ్నికర్మ అనేది సుశ్రుతాచార్యుడు 5000 సంవత్సరాల క్రితం మనకి ప్రసాదించినటువంటి అద్భుతమైన చికిత్సా ప్రక్రియ. ఇందులో పంచలోహాలతో తయారు చేసినటువంటి ఒక వహ్నికర్మ శలాక అనేది ఉంటుంది. ఈ శలాకను ఎర్రగా వేడి చేస్తాము. శరీరంలో వెన్నెముకలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫ్లెక్సిబిలిటీ ఎక్కడైతే అవసరమవుతుందో ఆ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ వేడిగా ఉండేటువంటి శలాకతోటి టచ్ చేసి దానిలోంచి థర్మల్ ఎనర్జీని లోపలికి పంపిస్తాం అన్నమాట. ఇది పెయిన్ రిలీవ్ చేయడమే కాకుండా ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా స్ట్రెంగ్త్ని పెంచే మంచి అద్భుతమైన చికిత్సా ప్రక్రియ. ఇది కూడా చేయడం జరిగింది. ఈ థెరపీస్తో పాటు ఇవన్నిటిని కూడా ముఖ్యమైన ప్రధాన కర్మలు అంటారు. వీటికి సపోర్ట్ చేసేటువంటి బాహ్య ప్రక్రియలు కొన్ని చేశాము. ఈ బాహ్య ప్రక్రియలలో రూక్ష తైలాలతో అభ్యంగం, మామూలుగా బాగా స్నిగ్ధంగా ఉండే తైలాలు కాకుండా రూక్షంగా ఉండే తైలాలతో మసాజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని రకాల ఆకులని, ఆముదం ఆకు, వావిలాకు, మునగాకు, చింతాకు, జిల్లేడాకు, ఉమ్మెత్తాకు, ఈ ఆకుల్ని రకరకాల ద్రవ్యాలతోటి వేపి మూటలు కట్టి వాటితో కాపడం పెట్టడం జరిగింది. దీనివల్ల వాపు నొప్పి అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఇది ఈ ఆకులు దొరికే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. దీన్నే పత్రపోటలి స్వేదం లేదా మలయాళంలో కిడి, ఎలకిడి అంటారు. సో ఈ థెరపీతో పాటు ధాన్యాముల ధార అని ఒక స్పెషల్ మెడిసిన్ని ప్రతిరోజు తయారు చేసి దాని శరీరం అంతా ధారగా పోస్తూ మసాజ్ చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే మరొక థెరపీ సర్వాంగ ధార, కొన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి తైలాలని శరీరం అంతా పోస్తూ మసాజ్ చేసే ప్రయత్నం చేస్తాము. దీంతో పాటు పేషెంట్కి విపరీతమైన మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసము శిరోధార, తల మీద కొన్ని రకాల ఆయిల్స్ని డైరెక్ట్గా పోయడము, తక్రధార, కొన్ని రకాల ఔషధాలతో ఒక రోజంతా మందులు తయారు చేసి ఆ మందుని తల మీద లాపోయడం ధారగా, దీని ద్వారా స్ట్రెస్ని రిలీవ్ చేసి మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచడం, ఇటువంటి ప్రక్రియలు చాలా ఆ పేషెంట్కే కాదు ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్కి ఈ ప్రక్రియలన్నీ చేయడం ద్వారా నొప్పిని తగ్గించడం అనేది ఇమ్మీడియట్గా కనబడే రిజల్ట్. ఏ విధమైనటువంటి పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ ఇవేవి వాడాల్సిన అవసరం లేకుండా నొప్పిని వెంటనే తగ్గించే ప్రయత్నం చేస్తాము. అయితే నొప్పి తగ్గడంతో పాటు ఫ్లెక్సిబిలిటీని పెంచడం అనేది ఈ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇమ్యూన్ సిస్టము మన మీద అటాక్ చేయడం మానేస్తుంది. ఏవైతే రోగ్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయో, రాడికల్ ఇమ్యూన్ సెల్స్ మన మీద అటాక్ చేస్తున్నటువంటి, మనకు వ్యతిరేకంగా మారినటువంటి ఇమ్యూన్ సెల్స్ కూడా మళ్ళీ మనకి అనువుగా, మనకి హెల్ప్ చేసే విధంగా మార్చే ప్రయత్నము, మెటబాలిజంలో చేంజ్ని తీసుకురావడం అనేది ఈ థెరపీస్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ థెరపీస్ అనేవి దే ఆర్ నాట్ మిరకల్స్ ఇన్ దెమ్సెల్స్. ది వర్క్ ఇన్ హ్యాండ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్స్. కేవలం ఈ ట్రీట్మెంట్స్ చేసేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ పేషెంట్ కనుక ఏ కారణాల వల్ల ఈ సమస్యను తెచ్చుకున్నాడో, ఏ లైఫ్ స్టైల్ వల్ల ఈ సమస్యను తెచ్చుకున్నాడో, ఆ సమస్యని ఆ కారణాలని నుంచి దూరంగా వెళ్ళకపోతే ఆ సమస్యను తగ్గించుకోలేడు. మేము ఖచ్చితంగా చెప్తాం, మా పాటు కొంత ఒక పాటే, ఇంకొక పాటు మీరు సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, సమయానికి లేవడం, మంచి ఆహారం తినడం, శరీరానికి ఇబ్బంది పెట్టే ఆహార పదార్థాలు మానేయడం, ఇది ఒక పాటు. రెండో పాటు చాలా ముఖ్యం, మూడో పాటు ఏంటంటే మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకోవడం. ఏ విధమైన టెన్షన్స్, కోపాలు, భయాలు, ఆందోళనలు ఇటువంటివి లేకుండా మైండ్ని ఫ్రీగా పెట్టుకుంటే అప్పుడు శరీరంలో కావాల్సిన మార్పులు శరీరమే చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అద్భుతమైన హీలింగ్ ప్రక్రియ, హీలింగ్ చేసుకునే ఒక అద్భుతమైన మెకానిజం శరీరంలో భగవంతుడు పెట్టాడు. అయితే సెల్ఫ్ హీలింగ్ అనేది ఎప్పుడు ఆగిపోతుందంటే మనము శరీరాన్ని తనను తాను హీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వనంతగా ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది ఆగిపోతుంది. అందువల్ల ఆ సెల్ఫ్ హీలింగ్ అనేది ఆగిపోకుండా మళ్ళీ తిరిగి శరీరం తను తాను హీల్ చేసుకునే విధంగా పోయినటువంటి హార్మోనీని, బ్యాలెన్స్ని రిస్టోర్ చేయడానికి ఈ పంచకర్మ ప్రక్రియలు చాలా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే శరీరం తను తాను హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు బయట నుంచి మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం మందు పైన మనిషి ఆధారపడకుండా, మెడిసిన్ పైన మనిషి ఆధారపడకుండా తనపైన తాను, తన శరీరంపై తాను ఆధారపడి శరీరం యొక్క విజ్ఞత, శరీరమే హీల్ చేసుకునే కెపాసిటీతో తను ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన చుట్టూరా ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనం నోట్లోంచి గాలి ఊది ఒక బలూన్లో దాన్ని టెస్ట్ చేస్తే ఎన్నో కోట్ల హానికరమైన బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి మన శరీరం లోపల, మన లాలాజలంలోని, మన స్కిన్ పైన, అన్నిట్లోని కూడా చాలా బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి. కానీ మనము ప్రతిరోజు జబ్బు పడడం లేదు. ఎందుకంటే మన శరీరం లోపల ఒక అద్భుతమైన మెకానిజం పనిచేస్తుంది, మన రక్షణ కవచంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మనం రక్షిస్తోంది. అటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఎల్లప్పుడూ మనకి రక్షణ కవచంగానే ఉండాలి, కానీ మనకి వ్యతిరేకంగా పనిచేసే విధంగా ఉండకూడదు. దానికి మనం ఏం చేయాలి, ఇది మనం ఎప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మీరు మీ చుట్టుపక్కల ఎప్పుడన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, చాలామంది జనాలు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. అటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీ ఇంట్లో ప్రవేశించకుండా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ముందు అర్జెంటుగా మీ కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ని మార్చండి. తొందరగా భోజనం చేయడం, తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, మంచి శారీరక శ్రమ చేయడం, వ్యాయామం, చెమటలు పట్టే విధంగా ఏదైనా ఆడుకోవడమో, ఎక్సర్సైజ్ చేయడమో, యోగా చేయడమో, జిమ్కి వెళ్ళడమో, ఏదో ఒకటి చేయడము, ఇది అలవాటు చేయండి. మీరు చేయండి, ఇంట్లో వాళ్ళు చేసి అలవాటు చేయించండి. అప్పుడు నెమ్మదిగా వారి ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అయ్యి నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని చూసి మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ చుట్టుపక్కల సమాజం కూడా మారే అవకాశం ఉంటుంది. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి మహమ్మారి జబ్బు మన ఇంట్లో ఎప్పటికీ ప్రవేశించకుండా మనం మనం కాపాడుకోవాలనుకుంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ గురించి మీకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా మీరు నన్ను ఫోన్ చేసి అడగలేకపోతే నా ఈమెయిల్ ఐడి docsundarraj@gmail.com అనేటువంటి ఈమెయిల్కి మీరు ప్రశ్నలు పంపిస్తే నేను వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా విన్నటువంటి శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మైండ్ మీడియా ఆర్గనైజర్స్ కూడా నా ధన్యవాదాలు. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది మన భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం, July 32, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. Idi Bharatiya Swaram.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
Time is precious, and so are our pets. So time with our pets is extra precious. That's why we started Dutch. Dutch provides 24/7 access to licensed vets with unlimited virtual visits and follow-ups for up to 5 pets. You can message a vet at any time and schedule a video visit the same day. Our vets can even prescribe medication for many ailments, and shipping is always free. With Dutch, you'll get more time with your pets and year-round peace of mind when it comes to their vet care.